the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మరి యాజ్ యూజువల్గా సాటర్డే అనగానే మనం సంగీతమో సాహిత్యమో హాస్యమో లేకపోతే చరిత్రో లేకపోతే ఏదన్నా అంటే రెగ్యులర్గా చెప్పుకునే కరెంట్ అఫైర్స్ నుంచి కొంచెం హట్కే చెప్పుకుంటాం. అందులో భాగంగా ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ దట్ ఐల్ టెల్ యూ స్టోరీస్. స్టోరీస్ అంటే ఏదో మామూలుగా లేట్గా వచ్చినప్పుడు, లేట్గా ఇంటికి వచ్చినప్పుడు ఎవరన్నా చెప్పే కథలు కానీ, లేకపోతే వెయిట్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయం మీద కథలు కానీ, ఇలాంటివి కాదు. రియల్ లైఫ్ స్టోరీస్, రియల్ లైఫ్ అని కూడా కాదు. చందమామ కథల నుంచి మొదలు పెడితే అరేబియన్ నైట్స్ వరకు, షేక్స్పియర్ నుంచి మొదలు పెడితే ఇంకా ఇది అది అని లేదనుకోండి, వరల్డ్ వైడ్లో ఫేమస్గా ఉన్న స్టోరీస్, అసలు స్టోరీస్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, స్టోరీస్ ఎందుకు అవసరం. మామూలుగా ఎవరైనా సరే కథ చెప్తూ కథలు చెప్తున్నా అని అంటారు, కొంచెం మనం ఏదైనా ఎక్స్ట్రాగా ఏదైనా చెప్దామనుకున్నప్పుడు, ఆర్ మనం ఏదైనా కొంచెం సినిమాటిక్గా డ్రామాటిక్గా చెప్తున్నప్పుడు ఏంటి కథలు చెప్తున్నావా అని అంటారు, ఈ కథలు నా దగ్గర కాదు అని. ఈ కథలు అనేది ఇంత సింపుల్ అయిపోయింది అంటే ప్రతి ఒక్కళ్ళు కథ చెప్తున్నాడు వీడు అని అనుకుంటారు, కానీ అది ఎంత కాంప్లికేటెడ్, అసలు అది ఎంత కష్టమైన ప్రక్రియ అనేది తెలియదు. వీవింగ్ ఎ స్టోరీ ఈజ్ లైక్ బో మామూలు విషయం కాదు. నిజంగా అంత ఈజీ అయితే ఈ పాటకి ప్రతి సినిమా హిట్ అయిపోవాలి. సినిమాకి హీరోనో మ్యూజిక్కో డైరెక్షనో కాదు, కథ ఆయువు పట్టు. ఆ కథ లేకే కదా అదే సేమ్ ఓల్డ్ స్టోరీని అలాగ తిప్పి 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 మన మీద కదులుతున్నారు కదా. సో ఈ రకంగా చూస్తే కథ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కథ చెప్పడానికి ఒక వస్తువు కావాలి, కథా వస్తువు అంటారు. అసలు ఈ కథ అనే ప్రక్రియ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు ఒక కథ చాలా జనరంజకంగా ఉంటుంది, దీని పుట్టు పూర్వతరాల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ సందర్భంగా నాకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెప్తాను. ఫస్ట్ సమ్మర్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అనే కాదు లాక్డౌన్ హాలిడేస్ రాదర్. సో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇంట్లో బోరింగ్గా ఫీల్ అవుతూ ఉండకుండా వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళు క్రియేటివిటీతో ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. బట్ ద థింగ్ ఈజ్ చిన్నపిల్లలకి ఇదివరకైతే ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాకుండా కొంచెం మంచిగా అందరూ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ కూడాను బామ్మ వీళ్ళందరూ కూడా ఏంటంటే కథలు చెప్తూ ఉండేవాళ్ళు నైట్ టైం పడుకునేటప్పుడు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసింది కూడాను. సో ఏంటంటే అంటే మాదేం జాయింట్ ఫ్యామిలీ ఏం కాదు, బట్ దెన్ అట్లీస్ట్ మా అమ్మమ్మ తాతయ్య మాతో పాటు ఉండేవాళ్ళు కాబట్టి మా తాతయ్య కథలు చెప్పేవారు. ఫోక్ స్టోరీస్ దగ్గర నుంచి మొదలు పెడితే, అరేబియన్ నైట్స్ నుంచి మొదలు పెడితే, చందమామ, బొమ్మరిల్లు, సాలభంజిక కథలు, విక్రమార్క కథలు, తెనాలి రామకృష్ణ కథలు, మహాభారతం, పోతన మహాభారతం, పోతన భాగవతం, తర్వాత ఆంధ్ర మహాభారతం, అందులో ఉన్న పద్యాలతో సహా మొత్తం అన్నలాగా చెప్తూ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మధ్యలో ఏంటంటే ఒక్కటే కండిషను, నేను ఊ అనాలి, మధ్య మధ్యలో ఊ కొడితేనే చెప్తారు. నేను గనక నిద్రపోయానని తెలిస్తే ఇంకా ఆపేసి నెక్స్ట్ రోజు నేను ఎక్కడెవరకు చెప్పానంటారు. మనం ఖచ్చితంగా నిద్రపోతూ ఉంటాం కదా, ఏ ఒక 10 నిమిషాల ముందు ఎక్కడో చెప్పేదాన్ని, కాదు ఇది కాదని అప్పుడు ఆయన అనేవారు. మళ్ళీ ఆలోచించి ఆలోచించి అబ్బా ప్లీజ్ గుర్తులే చెప్పంటే చెప్పేవారు. అట్లా కథలు అనేది నా లైఫ్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్గా ఉండిపోయింది మా తాతగారు ఉన్నంతకాలం. ఆ తర్వాత నేను మామూలుగా ఎప్పుడన్నా కథలు ఏమన్నా చెప్పినా కూడా ఏంటంటే అప్పటివి అవన్నీ చెప్తూ ఉండేదాన్ని, బట్ ఆ లెగసీ అలా కంటిన్యూ అవ్వలేదు. ఎందుకంటే ఇవాళ రేపు బిజీ బిజీ లైఫ్లు అయిపోయినాయి, వాళ్ళు నిజంగా మనం చెప్పడానికి రెడీగా ఉన్న వాళ్ళు వినడానికి కూడా రెడీగా లేరు. అండ్ ఇవాళ రేపు వీళ్ళు చెప్పే కథలే మనకి అసలు ఆనట్లేదు, మామూలుగా ఉండట్లేదు, అవి ఏవేవో కథలు చెప్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో మొన్న మధ్య ఒక బొమ్మరిల్లు చందమామ, బాలమిత్ర వీటి కలెక్షన్ ఒకటి నేను బైండింగ్ చేసి పెట్టుకున్నది దొరికింది. అప్పుడు నాకు అనిపించింది, అరే సరే మన పిల్లలకంటే ఇది ఇస్తాము ఇప్పుడు చదవమంటాం, కానీ నెక్స్ట్ తరానికి అందరికీ అసలు ఈ కథలు కావాలి అని అంటే ఎట్లా? ఫస్ట్ పాయింట్ తెలుగు చదవడమే రాదు, ఏదో ఒక థర్డ్ లాంగ్వేజ్ కింద సెకండ్ లాంగ్వేజ్ కింద అలా పెట్టుకుని ఏదో మార్కులు వస్తే చాలన్నట్టుగా వీళ్ళు తయారవుతున్నారు. ఇలాంటి ఒక నేపథ్యంలో మనం ఏ విధంగా వీళ్ళకి కథలు అనేది వినిపించగలం, మన సాహిత్యాన్ని ఎలా పరిచయం చేయగలం? మన సాహిత్యం అనే కాదు, వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినటువంటి స్టోరీస్ బోల్డన్ ఉన్నాయి, వాటన్నిటిని మనం ఎలా పరిచయం చేయొచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. దాని నుంచి పుట్టిందే ఈ ఏప్రిల్ నుంచి, ఏప్రిల్ ఫస్ట్ సాటర్డే నుంచి ఎవ్రీ వీక్ మీకు కథల్ని పరిచయం చేస్తాను, వరల్డ్ వైడ్ ఫేమస్ కథల్ని. అందులో మన తెలుగు చందమామ బాలమిత్ర నుంచి మొదలుకొని అరేబియన్ నైట్స్ ఉంటుంది, సింధుబాద్ కథలు ఉంటుంది, అన్నీ ఉంటాయి. సరే ఇంతకీ కథలు చెప్పుకుందాము అని అనుకున్నప్పుడు మనకి ఫస్ట్ అసలు కథ పుట్టు పూర్వతరాలు ఏంటనేది కూడా తెలియాలి కదా. అసలు కథ పుట్టు పూర్వతరాలను కూడా నేను చెప్తాను, కానీ తర్వాత అసలు కథ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, అంటే సమ్మర్ హాలిడేస్ అని కాదు లాక్డౌన్ టైంలో ఎందుకు కథలు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే లాక్డౌన్ అయితే నెట్ఫ్లిక్స్ చూసుకోవచ్చు, లేకపోతే ఇంకొక మొబైల్లో ఆడుకోవచ్చు, ఇట్లాగే అనుకుంటారు తప్ప కథలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందా అని చాలామందికి అనిపించవచ్చు. దానికి ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను. ఒకప్పుడు ఇటలీలో బొకాషియో అని ఒక రైటర్ ఉండేవారు, 14th century అప్పటిది ఇప్పుడు నేను చెప్పబోయే మాట. అండ్ దీనికి క్రెడిట్స్ నేను వాడ్రేవు చిన్నవీరభద్రుడు గారికి ఇద్దామని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే ఇది ఆయన ఎక్కడ చదివారో తెలియదు కానీ ఆయన రచనా శైలి చాలా బాగుంటుంది. క్రెడిట్స్ ఇవ్వకుండా లేకపోతే ఎవరిదైనా మనకి ఎవరు రాశారో తెలిసి కూడా చెప్పకపోవడం మహాపాపం కాబట్టి ఆయన గురించి, ఆయన పేరు మాత్రమే కదా ఆయన గురించి కొంచెం చెప్పి ఆ తర్వాత నేను ఈ విషయం చెప్తాను. ఆయన ఐఏఎస్, ఫేస్బుక్లో నాకు ఫ్రెండ్. ఆయన ఒక రచన విధానం ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళని ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత కింద మొత్తం చదివే వరకు వదిలిపెట్టదు, అంత గ్రిప్ ఉంటుంది ఆయన రాసేటటువంటి విషయంలో కానీ విధానంలో కానీ దాన్ని డీల్ చేసే విధానంలో కానీ. సో ఆయన కథల ఇంపార్టెన్స్ అట్లీస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం లాక్డౌన్ టైంలో కథలు ఎంత ఇంపార్టెంట్, అవి మన మైండ్ని ఎలా వికాసం కలిగిస్తాయి అనేటటువంటి విషయం మీద ఒక మంచి పోస్ట్ పెట్టారు. ముందు దాని గురించి చెప్పి ఆ తర్వాత మనము కథల్లోకి వెళదాం. ఈ విషయము నాకు అంతకుముందు తెలియదు, ఈయన రాసింది చదివిన తర్వాత తెలిసింది. ఒకప్పుడు ఇటలీలో బొకాషియో అని చెప్పి ఒక రైటర్ ఉండేవారు, 14th century నాటి మాట అది. అప్పుడు ఇటలీలో ప్లేగ్ వ్యాపించింది, ఆ సిచ్యువేషన్ని బ్లాక్ డెత్ అన్నారు. ఈ రైటర్ నివసించే ఫ్లోరెన్స్ నగరాన్ని కూడా ఆ మహమ్మారి వదలలేదు, ప్రాణాంతకమైనటువంటి ప్లేగ్ వ్యాధి తన కళ్ళ ముందు తన జనాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు తనకి. సరే బాగా ఆలోచించిన మీదట ప్రాణాలు ఉగ్గబట్టుకుని మనసుకు ధైర్యం చెప్పుకొని అతను ఏం చేయడం స్టార్ట్ చేశాడు, కథలు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇదేంటి దానికి దీనికి ఏం సంబంధం? ఓ పక్క ప్లేగ్ వ్యాధి వచ్చి జనాలు చచ్చిపోతూ ఉంటే అక్కడ కూర్చుని కథలు చెప్తాడా అని మీరు అనుకోవచ్చు, కానీ ఆ కథలు ఎట్లాంటి కథలు, ఏ విధంగా వాళ్ళ థాట్ ప్రాసెస్లో మార్పు తీసుకొచ్చింది అనేదే ఇక్కడ మనం మెయిన్ గమనించాల్సింది. అది కూడా ఏదో ఒకటి రెండు కాదు, వందల కథలు చెప్పారు. దాని తర్వాత ఒక సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి ఆత్మస్థైర్యం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలిసింది. అంతలాగా వాళ్ళకి ఒక మంచి స్థైర్యాన్ని అందించే ఒక ప్రాసెస్కి, ఒక లెగసీకి శ్రీకారం చుట్టారు. దాని గురించి చెప్తాను చిన్న విరామం తర్వాత.
దివ్య రమణులా ఇంటికి కనికరించినారా. కల కాదు కదా సఘునారా, పూతకి ఓహో చెలి ఓహో మదీయ మోహిని, పూతకి ఓహో చెలి ఓహో మదీయ మోహిని, పూతకి పల కనిపించి పల పిలిచిన చెలులో కలలో పల కనిపించి పల పిలిచిన చెలులో కనుల విందు చేశారే, కనుల విందు చేశారు ధన్యుడనైతిని నేనగ. ఓసకి ఓహో చెలి ఓహో మదీయ మోహిని, ఓసకి నయగారములొలికించి ప్రియ రాగము పలికించి ఆయన సగు ప్రియలేలే, ఆయన సగు ప్రియలే మరి మాయలు దిగ్గులు ఏలని, ఓసకి ఓహో చెలి ఓహో మదీయ మోహిని, ఓసకి మనసేమో నా వైపు, కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు ఆటలకో తెలిసెనులే, ఆటలకో తెలిసెను చెలగాటము నా కడ చెల్లుని, ఓసకి ఓహో చెలి ఓహో మదీయమో.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో కథ గురించి మాట్లాడుకుంటూ ఒక క్రైసిస్ టైంలో, సరే ఇప్పుడంటే కరోనా వైరస్ ఇది నిజానికి అంత ఇదేం కాదు, అంటే అప్పుడు వచ్చిన సిచ్యువేషన్తో పోల్చుకుంటే. సో 14th century ఇటలీలో బొకాషియో అనే ఒక రచయిత, అప్పట్లో ఇటలీలో విపరీతంగా ప్లేగు వ్యాధి వ్యాపించి బ్లాక్ డెత్ అని అనేంతలాగా ఫ్లోరెన్స్ నగరాన్ని కూడాను ముంచెత్తుతూ ఉన్నప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. నెమ్మదిగా ప్రాణాలుగ్గ పట్టుకొని మనసుకు ధైర్యం చెప్పుకొని కథలు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు 100 కథలు చెప్పాడు. ఆ కథల్ని డెకామెరాన్ పేరుతోటి ఒక పుస్తకంగా వెలువరించాడు. డెకామెరాన్ అంటే దశాహం, అంటే 10 రోజులని అర్థం. ఫ్లోరెన్స్ నగరాన్ని ప్లేగు కబళించేస్తుంటే 10 మంది యూత్ ఆ నగరాన్ని వదిలిపెట్టి బయట దగ్గరలో ఉన్న ఒక పల్లెపట్టులో 2 వారాలు గడుపుతారు. ఆ 2 వారాల్లో 2 ఆదివారాలు, 2 రివిజన్ డేస్ పోగా 10 రోజులు మిగులుతాయి. 10 రోజుల్లోనూ 10 మంది ఒక్కొక్కళ్ళు 10 కథలు చొప్పున 100 కథలు చెప్తారు. మన పంచతంత్ర కథల్లాగా, కథాసరిత్సాగరంలాగా, అరేబియన్ నైట్స్ లాగా ఆ 100 కథలు కథలో కథ, ఆ కథలో మళ్ళీ ఇంకో కథ ఇంటర్నల్గా ఇట్లా, అంటే లింక్డ్ కథలు అంటారు చూసారా, ఒక కథలో నుంచి ఇంకో కథలాగా అట్లా వెళుతూ ఉంటుంది. అట్లాంటి కథలు చెప్పారు. ఆ పుస్తకంతో ఇటలీలో సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలైందని చెప్తూ ఉంటారు. తర్వాతి రోజుల్లో ఇటాలియన్లో డాంటేని, ఇంగ్లీష్లో చాసర్ని, షేక్స్పియర్ని, నెమ్మదిగా మొత్తం యూరోప్ని ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఏది? ఈ డెకామెరాన్. ఇంతకీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఉంటున్న నగరం మీద, దేశం మీద మృత్యుమేఘం కమ్మినప్పుడు నువ్వు ఒక వైద్యుడివి కాకపోతే నువ్వు చేయగలిగిందల్లా కథలు చెప్పుకోవడమే. వైద్యుడు శరీర స్వస్థత కోసం మందులు ఇస్తాడు, కథకుడు మానసిక స్వస్థత కోసం కథలు చెప్తాడు. ఈవెన్ మన అరేబియన్ నైట్స్, అరేబియన్ నైట్స్లో జరిగేది కూడా అదే కదా. బాగ్దాద్ నగరంలో రాజు షహ్రాయర్ అనే అతను రోజుకు ఒక కన్యను వివాహమాడి పొద్దున కల్లా తనని చంపేయాలి అని చెప్పి శాసనం చేస్తాడు. ఆ క్యూలో వజీర్ కూతురు షహ్రజాదే వంతు వస్తుంది. తనని, తనలాంటి ఇంకా మిగతా అమ్మాయిల్ని, బాగ్దాద్ని కాపాడటం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. మొదటి రాత్రి తనతో పాటు తన సోదరి కూడా రాజమందిరానికి వస్తుంది. ఆమె నా రాత్రి ఒక కథ చెప్పమని అడుగుతుంది. షహ్రజాదే కథ మొదలు పెడుతుంది. అలా చెప్తూ చెప్తూ ఉండగా తెల్లారిపోతుంది. ఆ కథని చాటు నుంచి వింటున్న రాజు తన తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలన్న కుతూహలంతో నెక్స్ట్ రోజు ఆ అమ్మాయిని చంపకుండా శిక్షను వాయిదా వేస్తాడు. ఆ నెక్స్ట్ డే షహ్రజాదే ముందు రాత్రి చెప్పిన కథని పొడిగిస్తూ ఆ కథలో ఇంకొక ఇంటర్నల్ కథ చెప్తుంది. మళ్ళీ తెల్లవారుతుంది, కథ మిగిలిపోతుంది. రాజు శిక్షను ఇంకో రోజుకి వాయిదా వేస్తాడు. ఇలా మళ్ళీ రాత్రి కథ కొనసాగుతుంది. తెల్లారిన తర్వాత కథ ఇంకొంచెం మిగిలిపోతుంది. ఆమెకి ఇంకో రోజు పాటు జీవితం దక్కుతుంది. అలా ఒకటి కాదు, 2 కాదు, 1001 రాత్రులు అలాగే గడుస్తాయి. సో కథలు చెప్పడం అంటే మృత్యువుని ఇంకొక రోజు వాయిదా వేయటమే అనేది అరేబియా నైట్స్ ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం. అరేబియన్ నైట్స్ కన్నా కూడా యూరోప్ ఎక్కువ శ్రద్ధగా వింటూ వచ్చింది ఏది? ఈ మెసేజ్ ఏదైతే ఉందో, కథలు చెప్పడం అంటే మృత్యువుని ఇంకొక రోజు వాయిదా వేయడం అనేటటువంటిది, అరేబియా కన్నా కూడాను యూరోప్ ఎక్కువ శ్రద్ధగా వింటూ వచ్చింది. బాస్నియా హెర్జ్గోవినా అంతఃకలహాల రోజుల్లో సారాజవో పట్టణంలో ప్రతి రాత్రి ప్రజలు గుమిగూడి కథలు చెప్పుకునేవాళ్ళట. వాళ్ళ మీద యుద్ధ మేఘాలు కమ్ముకుని బాంబులు వర్షిస్తున్నప్పుడు తెల్లవారిన తర్వాత వాళ్ళలో ఎవరు మిగులుతారు, అసలు ఎవరైనా బతికి బట్టగడతారా లేదా అనేది తెలియని రాత్రుల్లో కూడా వాళ్ళు అలా కథలు చెప్పుకుని ఏ రోజుకి ఆ రోజు జీవితాన్ని కొనసాగించుకున్నారట. సో ఇప్పుడు మళ్ళీ ప్రపంచమంతటా ఒక మహమ్మారి పంజా విసిరినప్పుడు మనుషులు ఒకళ్ళకొకళ్ళు భౌతికంగా దూరంగా జరగడం ఒక్కటే శరణ్యము, సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ మస్ట్ అని అన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు ధైర్యాన్ని నూరు పోసుకోవడానికి, ఒకళ్ళకొకళ్ళు మానసికంగా దగ్గరగా జరగడానికి కథలు చెప్పుకోవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. అందుకని ప్రతి వారము ఏప్రిల్లో కథ చెప్పాలనుకుంటున్నాను సాటర్డేస్. ఉత్త కథ మాత్రమే కాదు, కథ గురించిన కథ కూడా, అంటే కథలు ఎలా పుట్టాయి అని చెప్పేటటువంటి కథ, ఎందుకు పుట్టాయి అని చెప్పేటటువంటి కథ, అసలు కథల పరిణామాన్ని, ప్రయాణాన్ని అన్నిటినీ వివరించేటటువంటి ఒక కథ ఇవాళ నేను చెప్పబోయేది. ఎందుకంటే మనకి చిన్నప్పుడు కూడా మీరు గమనిస్తే కథ కంచికి మనం ఇంటికి అని చెప్తూ ఉంటారు. అలా కథ కంచికి వెళ్ళి వెళ్ళి అక్కడ అన్ని మొత్తం కథలన్నీ అక్కడే ఉన్నాయేమో అని చెప్పి ఒక సినిమా లేదా డైలాగ్ కూడా ఉంటుంది. అండ్ నిజంగా అదే కనుక నిజమైతే ఈ పాటికి డైరెక్టర్లు అందరూ అర్జెంటుగా అక్కడికే వెళ్ళిపోయి అందరూ అక్కడే కూర్చుని కథలు రాస్తారు. పూరి జగన్నాథ్ బ్యాంకాక్కి వెళ్ళాడు, కాశీకే వెళ్తాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కథ ఇతివృత్తం ఏదైతే ఉంటుందో అది మనం చెప్పేటటువంటి సమూహం కావచ్చు, సింగిల్ వ్యక్తి కావచ్చు, తనకి కనెక్ట్ అయ్యే విధంగా చెప్పగలిగితే ఆ కథ తనలో, ఆ కథలో తను చూసుకోగలగాలి. ఒక ధైర్యం అనేది రావాలి ఆ కథ విన్నప్పుడు. ఏదో చెప్పాం కదా అన్నట్టుగా చెప్పుడు మూవీస్ తీస్తారు వీళ్ళు, కథ పాడు లేకుండా ఓన్లీ ఒకే రకమైన ఫార్మాట్లో తీస్తూ ఉంటారు. అలాంటి మూవీస్ చూసినప్పుడు మనకు అదే అనిపిస్తుంది, ఏంటి ఇంతటిదానికి సినిమా తీయాలి, అసలు ఆ డైరెక్టర్ చెప్తున్నప్పుడు అసలు ఆ హీరో ఎలా ఒప్పుకున్నాడు, ఇది ఇంతకుముందు రాని కథ ఏంటి అని. నిజానికి కథ ఇతివృత్తం ఎప్పుడు కూడాను ఒక 7-8 అంతకుమించి ఓ 10 కథలు వేసుకోండి, అంతకుమించి ఇతివృత్తాలు ఉండవు. అండర్ కరెంట్గా ప్రతి ఒక్కదానికి ఇదే మంచి చెడు మీద గెలుస్తుంది, ఇది అల్టిమేట్, ఇది అండర్ కరెంట్. ఇంకా ఇతివృత్తం తీసుకునేటప్పుడు ఎవరైనా ఇట్లాగే ఉంటుంది ఇంచుమించుగా, కాకపోతే క్యారెక్టరైజేషను, ఆ నడిపిన విధానము ఇవి కదా ఎక్కువగా మనకి నచ్చేవి, మనకి అపీలింగ్గా ఉండేవి. సో అలాగా అసలు కథ ఎప్పుడు పుట్టింది అనే విషయానికి వస్తే అది నిజంగా చాలా కష్టమైనటువంటి ఒక ప్రశ్న. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం హోమోసేపియన్స్గా పిలుచుకునేటటువంటి ప్రస్తుత మానవ జాతి 2,00,000 కిందట ఆఫ్రికాలో తలెత్తిందిట. 170,000 క్రితం మనుషులు బట్టలు తొడుక్కోవడం మొదలుపెట్టారు. 82,000 క్రితం సముద్రపు గవ్వలతో ఆభరణాలు ధరించినట్టు ఆధారాలు దొరుకుతున్నాయి. 77,000 కిందట దక్షిణాఫ్రికా గుహల్లో గీసిన పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. 40,000 కిందట స్పెయిన్లోని అల్టామీరా గుహల్లో చిత్రించిన ఆదిమ గుహా చిత్రాలు, జంతువులతో పాటు మనిషి బొమ్మలు కూడా అక్కడ మనకు కనపడతాయి. భారతదేశంలో మధ్యప్రదేశ్లో వింధ్య పర్వత శ్రేణిలోని భీంబేట్కా గుహలు 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 800 శిలాశ్రయాలతో, 500కి పైగా పెయింటింగ్స్తో అతిపెద్ద ప్రాచీన మానవ నివాస సముదాయంగా నిలబడుతున్నాయి. 40,000 నుంచి మనిషి ఆలోచనలో ప్రపంచాన్ని గుర్తించి తిరిగి దాన్ని తన కోసం తను చిత్రించుకునే క్రమంలో గణనీయమైనటువంటి మార్పు కనిపిస్తున్నది అని మనం గనక అంగీకరించే మాట అయితే, క్రీస్తుపూర్వం 3,200 నాటికి సమరిటన్స్ రాయడం మొదలుపెట్టిన దాకా ఆల్మోస్ట్ 30-40 సెంచరీస్ పాటు మానవుడు తన కోసం తను ఎటువంటి కథలు చెప్పుకొని ఉంటాడు అనేది మనము ఆలోచించవచ్చు. బికాస్ దాట్ గివ్స్ యూ ఎ క్లియర్ పిక్చర్ ఆన్ వెన్ ఇట్ స్టార్టెడ్, దిస్ ఆల్ స్టార్టెడ్. దీని గురించి ఇంకా బోర్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
చిలుకా చిగురా కులవు ఎలలో ఆకుల ఊయలలో జిల మరచిన ఓ చిలుక మధురాశలు పలికేవో మా చెల్లిని పిలిచేవో చిగురాకుల ఊయలలో జిల మరచిన ఓ చిలుక పూలతో ఆడునులే చిరుగాలితో పాడునులే విరి పూలతో ఆడునులే చిరుగాలితో పాడునులే మా చెల్లెలు బాలసుమా ఏ మెరుగని బేలసుమా చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుక మధురాశలు పలికేవో మా చెల్లిని పిలిచేవో చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుక.
నమస్తే, దిస్ ఈజ్ లిఖిత. యు ఆర్ నౌ లిస్నింగ్ టు మై మీడియా, The Voice of India.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో కథ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మనం హోమోసేపియన్స్గా పిలుచుకునే ప్రస్తుత మానవ జాతి 200,000 సంవత్సరాల కిందట ఆఫ్రికాలో పుట్టిందని చెప్తూ 175,000 సంవత్సరాల క్రితం బట్టలు వేసుకోవడం మొదలుపెట్టామని, 82,000 సంవత్సరాల క్రితం సముద్రపు గవ్వాలతో ఆర్నమెంట్స్ వేసుకున్నట్టు, 77,000 సంవత్సరాల క్రిందట దక్షిణాఫ్రికా గుహల్లో గీసిన పెయింటింగ్స్, 40,000 ఏళ్ల క్రిందట స్పెయిన్లో ఉన్న ఆల్టామీరా గుహల్లో చిత్రించిన ఆదిమ గుహా చిత్రాల్లో జంతువులతో పాటు మనిషి బొమ్మలు కూడా ఉండడం, అండ్ అలాగే భారతదేశంలో మధ్యప్రదేశ్లో వింధ్యా పర్వత శ్రేణిలోని భీమ్ బేట్కా గుహలు 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 800 శిలాశ్రయాలతో 500కి పైగా చిత్రలేఖనాలతో అతిపెద్ద ప్రాచీన మానవ నివాస సముదాయంగా నిలబడుతున్నాయి. 40,000 సంవత్సరాల నుంచి మనిషి ఆలోచనలో ప్రపంచాన్ని గుర్తించి తిరిగి దాన్ని తన కోసం తను చిత్రించుకునే క్రమంలో ఒక కన్సిడరబుల్ చేంజ్ అనేది కనిపిస్తున్నదని మనం అంగీకరిస్తే, క్రీస్తు పూర్వం 3200 నాటికి సమరటన్స్ రాయడం మొదలుపెట్టిన దాకా 30-40 సహస్రాబ్దాల పాటు మానవుడు తన కోసం తను ఎటువంటి కథలు చెప్పుకొని ఉంటాడు? మనిషి రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి మానవ చరిత్రలో చారిత్రక యుగం మొదలైందని మనం చెప్పుకుంటున్నాం. అంతకుముందు ఉన్నదంతా చరిత్ర పూర్వయుగం. దాన్ని కూడా మనం పాత రాతయుగంగా కొత్త రాతయుగంగా కాలమానంతో గుర్తించుకుంటున్నాం. 200,000 నుంచి 70,000 సంవత్సరాల దాకా మధ్య పాత రాతయుగంగా, 50,000 నుంచి 21,000 సంవత్సరాల దాకా కొత్త పాత రాతయుగంగా, 20,000 నుంచి 10,000 సంవత్సరాల దాకా మధ్య రాతయుగంగా గుర్తిస్తున్నాం. కొత్త రాతయుగం 10,000 సంవత్సరాల కిందట, అంటే క్రీస్తు పూర్వం 8,000 కాలంలో మొదలైందనుకుంటే, అప్పుడే మెసపటోమియాలో వ్యవసాయం మొదలైందని, ఆల్మోస్ట్ పట్టణ నిర్మాణం కూడా మొదలైందని మనం చెప్పుకుంటున్నాం. క్రీస్తుపూర్వం 6,000 సంవత్సరాల కాలంలో కొంచెం భూతాపం చల్లారి మనిషి జీవించడానికి మరింత సానుకూలమైన వాతావరణం ఏర్పడిందని, క్రీస్తుపూర్వం 3,300 నాటికి కాంస్యయుగం మొదలైందని చరిత్రను రాసుకున్నాం. కొత్త పాత రాతియుగం నుంచి కాంస్య యుగం దాకా మానవుడు జీవించిన జీవితం అత్యంత డ్రమాటిక్గా, ఉత్కంఠభరితంగా, తీవ్ర సంగ్రామ సంక్షుభితమైన కాలం. ఆ కాలం అంతటా తన చుట్టూ ఉన్నటువంటి ప్రాకృతిక శక్తులతో తన తలపడుతూనే మనిషి తనను తాను ఒక సాంఘిక జీవిగా తీర్చిదిద్దుకునే క్రమంలో అటు నిప్పు, ఇటు ధనుర్బాణాలు, ఇటు బండి చక్రం అతడికి ఎంత సహకరించాయో, అంతకన్నా కూడా అతనికి కథ ఎక్కువ దోహదపడిందని ఇప్పుడిప్పుడు మనం గ్రహించగలుగుతున్నాం. ఎందుకంటే తక్కిన జంతువుల నుంచి మనిషిని వేరు చేసే అద్వితీయ సామర్థ్యాల్లో అత్యంత అద్వితీయ సామర్థ్యం కథలు చెప్పుకునే సామర్థ్యమే. మనిషి మెదడు కుడి ఎడమ భాగాలుగా విడివడి ఉంటుందని మనకు తెలుసు కదా. అందులో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లోబ్ ఇంటర్ప్రెటర్ అని అంటారు. మానవుడి అనుభవాలని, జ్ఞాపకాలని అది కథలుగా అల్లుతుందని, అనువదిస్తుందని ఫేమస్ న్యూరో సైంటిస్ట్ మైఖేల్ గజనిగా అంటున్నారు. మనిషి గ్రహణ సామర్థ్యాల్లో, ప్రజ్ఞా పాఠవాల్లో కథలు చెప్పే విద్య అన్నిటికన్నా ప్రత్యేకమైన సామర్థ్యమని సైన్స్ చాలా కాలం కిందటే గుర్తించింది. మన జ్ఞాపకాల్ని ఒక కాలక్రమంలో గుర్తుపెట్టుకోవడంలోనూ, గుర్తుకి తెచ్చుకోవడంలోనూ మనిషి ఉపయోగించేటటువంటి సామర్థ్యం కథన సామర్థ్యమే. అందుకే మీరు గమనిస్తే ఎవరికైనా ఏదైనా చిన్నపిల్లలకి ఆన్సర్ సరిగ్గా రావట్లేదు అనుకోండి, ఎంత చదివినా చాలా లాంగ్ ఆన్సర్ 5 పేజీలు ఉంది నా వల్ల కావట్లేదు అంటే కనుక వాళ్ళకి ఎలా చెప్తారు, ఒక కథలాగా చెప్తారు. ఇందులో ఉన్న కీవర్డ్స్ని ఒక కథలాగా నువ్వు లింక్ చేసుకుంటే నీకు ఈజీగా గుర్తుంటుంది, దీని తర్వాత ఇది. సో అక్కడ కూడా మనం అదే వాడతాం. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, ఒకటి ఏదైనా గుర్తుపెట్టుకోవాలన్నా, ఆ గుర్తుపెట్టుకునేది మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలన్నా కూడా మనిషి ఉపయోగించే సామర్థ్యం కథన సామర్థ్యమే. ఎందుకంటే గుర్తు పెట్టుకోవడం వేరు, ఆ గుర్తున్నదాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం అంతకన్నా వేరు. ఒక బాక్స్లో చాలా జాగ్రత్తగా మనం ఏదో పెట్టామండి, ఆ తర్వాత ఆ బాక్స్ అసలు ఏ బాక్స్లో పెట్టామనేది గుర్తులేదు, అది గుర్తు పెట్టుకుందాం అనుకుంటూనే మర్చిపోయాం. సో గుర్తు పెట్టుకోవడం వేరు, గుర్తుకు తెచ్చుకోవడం వేరు. అలాంటి వాటికి కథనం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కదా, జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకునేటప్పుడు మధ్యలో ఉండేటటువంటి ఫిలింద బ్లాంక్స్ పూరించడానికి, జరగని విషయాలని కూడా జరిగినట్టుగా తనకు తాను చెప్పుకునే నేర్పు కూడా మానవుడి మెదడుకు ఉందిట. ఇలా లేనిదాన్ని కల్పించగలిగే శక్తి బహుశా ఈ మొత్తం జీవజాలంలో మనిషికి మాత్రమే సొంతం. ఈ సామర్థ్యం వల్లే మనిషి మానవుడిగా మారుతున్నాడు. తనకి ఎదురైనటువంటి అనుభవాల్ని, జ్ఞాపకాల్ని మళ్ళా ఒకసారి గుర్తు చేసుకోవడం, పునశ్చరణ చేసుకోవడం, అక్కడికక్కడ మధ్యలో ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయడానికి లేనిదాన్ని కూడా జరిగినట్టుగా మానవుడు ఎందుకు ఊహించుకుంటాడు అంటే, దానికి ప్రైమ్ రీజన్ వచ్చేసి మానవుడికి యథార్థాన్ని శకలాలుగా తిరిగి గుర్తు తెచ్చుకోవడం కన్నా కూడా ఆ యథార్థాలను సమగ్రంగా తిరిగి తనకి తానే చిత్రించుకోవడం ముఖ్యం. అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తు నాకు ఇప్పుడే తట్టింది, కెమెరామెన్ గంగతో రాంబాబులో బ్రహ్మానందం అంటాడు కదా, అదేంటి తెలంగాణ విషయంలో అది అనేది అంటాడు. అన్న తర్వాత అట్లాగే ఇలియానా విషయంలో, ప్రకాష్ రాజ్ విషయంలో ఇట్లా అన్ని స్టేట్మెంట్ అక్కడ ఒకటి ఉంటే దానికి తన మసాలా కొంచెం జోడిస్తాడు. సో అది ఎట్లా ఉంటుందంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి మేమెందుకండి, భయభర్త చిప్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే అసలు ఈ క్రియేటివిటీ చిప్ లేకపోతే పరిస్థితి ఏంటని అంటాడు చూసారా. అంటే నేను కామెడీగా చెప్తున్నాను, మనిషికి జరిగింది జరిగినట్టుగా గుర్తుపెట్టుకోవడానికి అంటే అది కొన్ని తునకలుగా గుర్తుంటుంది అంతే. అలా గుర్తుపెట్టుకునే కన్నా దాన్ని ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నిటినీ జోడించి, ఆ యథార్థానికి కొంచెం క్రియేటివిటీ జోడించి తనకి తానుగా ఇంకొక పిక్చర్ వేసుకోవడం చాలా ఇష్టం అనిపిస్తుంది. అటువంటి సమగ్ర చిత్రణ మానవుడి మెదడుని తృప్తిపరుస్తుందట. అలా చిత్రించుకునేటప్పుడు మనిషిలో ఒక ఉద్దీపన కలుగుతుంది. మామూలుగా ఏవైనా ఒక సంఘటనలు జరిగితే వాటిని జరిగినట్టుగా లెక్కేసుకోవడంలో మానవుడి మెదడులో బ్రోకా, వెర్నిక్ మాత్రమే కొంచెం బాగా పనిచేస్తాయి. దుకాణం ముందు రాసిన ధరల పట్టిక చూసినప్పుడు మనిషి మెదడులో ఆ రెండు భాగాలు మాత్రమే పనిచేసి ఊరుకుంటాయి. కానీ ఆ లిస్టుని తన దగ్గర ఉన్న సొమ్ముతో పోల్చి చూసుకున్నప్పుడు మనిషి మెదడు ఊహించలేనంతగా బాగా ఎగ్జైట్ అవుతుంది. ఒక సాధారణ వార్త విన్నప్పటికంటే కూడా ఒక రూపకాలంకారాన్ని విన్నప్పుడు మనిషి మెదడు ఇంకొంచెం బాగా యాక్టివేట్ అవుతుందంటారు. అలా ప్రజ్వలించడానికి గల కారణాలను పరిశోధిస్తున్న న్యూరో సైంటిస్టులు ఇప్పుడు న్యూరో ఈస్థెటిక్స్ అనే ఒక కొత్త అధ్యయనాన్ని మొదలుపెట్టారు. ఆ అధ్యయనంలో విశేషమైన కృషి చేస్తున్న విఎస్ రామచంద్రన్ ఏమంటారంటే, మన మెదడులో ఎస్పెషల్లీ విజన్కి సంబంధించిన భాగంలో ఉన్న న్యూరాన్స్ని యాక్టివేట్ చేసే 10 క్షణాలని పేర్కొన్నాడు. వాటిలో ముఖ్యమైన ఒక క్షణాన్ని పీక్ షిఫ్ట్గా గుర్తిస్తున్నారు. పీక్ షిఫ్ట్, 1950s నికోటింబర్గన్ అనే ఒక సైంటిస్టు ఈ సముద్ర పక్షుల మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అందులో ఆ పక్షులు వాటి పిల్లలకి ఆహారం తినిపించేటప్పుడు ఆ చిన్ని కూనలు ఆ పక్షులు ముక్కుల్ని తాడేసి ఉండడం చూశాడు. టింబర్గన్ ఆ పక్షులు ముక్కుల్ని పోలిన చిన్న చిన్న పుల్లకి చివర ఎర్రటి చుక్క పెట్టి ఆ పక్షి కూనకి చూపించినప్పుడు అవి ఆ పుల్లల్ని కూడా తాడించడం మొదలుపెట్టినాయి. అప్పుడు అతను ఆ పుల్ల మీద 3 ఎర్రటి చుక్కలు తగిలించి అప్పుడు చూపించాడు. ఆశ్చర్యంగా ఆ పిల్లలు ఇంకొంచెం ఉద్రేకంగా ఆ పుల్లల్ని తాడించడం మొదలుపెట్టినాయి. దాన్ని బట్టి ఆ సైంటిస్ట్ రాబట్టిన ప్రతిపాదన ఏంటంటే, బయట ప్రపంచంలో మనల్ని ఎగ్జైట్ చేసే విషయాలు వాటిని వక్రీకరించే కొద్దీ మనల్ని మరింతగా ఉద్రేకిస్తాయట. అంటే డిస్టార్ట్ చేసిన కొద్దీ ఇంకా మనకి ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. ఆదిమ మానవుడు తన కళల్లో, తన ప్రజ్ఞానంలో కూడా ఈ సూత్రాన్నే పాటించాడని రామచంద్రన్ ప్రతిపాదిస్తారు. అంటే మనిషి తనకి సంభవిస్తున్నటువంటి అనుభవాలని పొదువుకునే క్రమంలో తనని మరింత ఉద్రేకిస్తున్న అనుభవాలని మరింతగా పొదువుకుంటాడని, తిరిగి వాటిని గుర్తు చేసుకునేటప్పుడు వాటిలో తనని బాగా ఉద్రేకించిన వాటిని ఇంకొంచెం ఎక్కువ గుర్తు చేసుకుంటాడని మనం భావించవచ్చు. తన అనుభవాలకి జ్ఞాపకాలకి ఒక సమగ్రత సంతరించుకునే క్రమంలో మనిషి వాటిని ఒక కథగా పునర్నిర్మించుకున్నప్పుడు అవసరమైతే వాటికి వరుస క్రమాన్ని, యథార్థాన్ని కూడా వక్రీకరించి చెప్పుకుంటాడు. అలా చెప్పుకునేటప్పుడు జరిగిన యథార్థాన్ని పక్కన పెట్టి జరగని దాన్ని జరిగినట్టుగా చెప్పుకోవడానికి కూడా వెనకాడట. ఆ వక్రీకరణలో అతను చూసేది మొత్తం వాస్తవాన్ని తిరిగి మెనూ కార్డులాగా గుర్తు చేసుకోవడం కాదు. దానికి బదులు ఆ జరిగిన సంఘటనలో తనని బాగా ఎక్సైట్ చేసిన రంగుని, రుచిని, సువాసనని ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేసి వాటిని మరింతగా తలుచుకోవడం ద్వారా తనను తాను ఎక్సైట్ చేసుకోవడం. అండ్ ఆ ఉద్దీపనలో తన మెదడు ఉద్దీపమై తద్వారా సంతోషాన్ని అనుభవిస్తుంది. తన మెదడు పొందే సంతోషాన్ని అతను ఒక ప్రాణిగా తన సంపూర్ణ అస్తిత్వంతో స్వీకరించి అప్పుడు సంతోషిస్తాడట. ఇది వీరభద్రుడు గారు రాసినటువంటి అనాలిసిస్. ఆయన రాసిన ఈ అనాలిసిస్ చదివిన తర్వాత నేను కథలు చెప్పడం నిజంగా కరెక్టే అని నాకు అనిపించింది. ఇదే ఇవాళ మీతో పంచుకుందాం అనుకున్నాను. సో ఇహ మనం కథలు స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇవాళ కాదండి, నెక్స్ట్ వీక్. ఆల్రెడీ ఇవాళ మనం చాలానే చెప్పుకున్నాం కథలకు సంబంధించి. సో అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. సోమవారం నుంచి మన రెగ్యులర్ టాపిక్స్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ శనివారం కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. స్టే హోమ్, స్టే సేఫ్.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
నిలువుమా 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 నీలవేణి నీ కనుల నీలి నీడన మనసు నిదురపోని నిలువుమా నిలువుమా నీలవేణి అడుగునాడేలే నడుము సంకుల అడుగడుగునాడేలే నడుము సంకుల తడబడే అడుగుల నటనల మురిపింపుల తడబడే అడుగుల నటనల మురిపింపుల తడిసేయక ఊరిల్చే తడిసేయక ఊరిల్చే వయార పూవంపుల కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపుల నడచిరా నడచిరా నాగవేణి నీ కనుల నీలి నీడన మనసు నిదురపోని నిలువుమా నిలువుమా నీలవేణి అద్దములో అద్దములో నీ తెలుగు తిలకింతకు ప్రేయసి అలిగేవు నీ సాటి చెలిగా తలపోసి అలిగేవు నీ సాటి చెలిగా తలపోసి నా ఊర్వశి రావే రావే అని పిలువనా నా ఊర్వశి రావే రావే అని పిలువనా ఆ సుందరి నెర నీటు నీ గోటికి సమమౌన రాచలి నిన్ను మది దాచుకోని రాచలి నిన్ను మది దాచుకోని నీ కన్నుల నీలి నీడన మనసు నిదురపోని నిలువుమా నిలువుమా నీలవే
ಕೊಟ್ಟೇನು ಕಣ್ಣೇ ಸರದಾಳು
ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా
వాళ్ళు వాళ్ళు చూపులతో కాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా
చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా కప్పుకున్న సిగ్గు జారిపోక ముందే
కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోక ముందే
మాయ చేసి మరులు గొల్పి మాయ చేసి మరులు గొల్పి మాటలోన మాట కల్పి మధురమైన మా మనసు దోచవచ్చునా నీవు మర్మ మెదిగి ఈ మాట అడగవచ్చునా ఏమే ఏమే భామ
ఏమే ఏమే భామ
Thank you. నిజమేనులే స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే అవునే అవునే భామ
అవునే అవునే భామ
పట్టుపాటు ఉండాలి కౌదవంగా బతకాలి పాత్ర పడక కొంతకాలి